विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रियः कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ஜெய் ஸ்ரீராம். பரம பவித்திரமையின ஸ்காந்த புராணம் ஸ்வயமுகா ஸ்கந்துனி சேத செப்படிந்த அனி பிரவச்சனம் பிராரம்பிச்சினப்படல்லாம் மனம் மரொக்கசாரி குர்த்து சேசுக்கிட்டோம். அந்தடி குமாரசாமி தன் ஆறுமுகாலத்தோட்டி ஈ பவித்திர புராணாண்ணி ஒக்கப்புடு ஸ்வயங்க செப்பாடு. மன அதிருஷ்டவசாத்து வேதவியாச மகர்ஷி தீனி கிரந்தஸ்தம் சேசாடு. వ్యాసుడు తప్ప మరొకడెవడు ఈ అపూర్వ పురాణాన్ని రచించి లోకానికి ఇవ్వలేడు. ఎందుకంటే ఈ శ్లోకాలు రాయాలంటే మహాపాండిత్యం కావాలి, జ్ఞానం కావాలి. వ్యాసుడు నారాయణ స్వరూపుడు గనక ఇన్ని శ్లోకాలని అద్భుతమైన భాషలో అలంకార భూయిష్ట భాషలో అందించాడు. ఓ పురాణ కథ ఎవరో చెప్పారండి, అది విని కవిత్వ రూపంలో అందించడం మాటలు కాదు. పైగా అందులో తన మహామహిమతో అనేక విశేషాలు జోడించడం అంటే అది ఇంకా కష్టం. అందుకని వ్యాసుడు ఒక గొప్ప కవి, ఒక మహర్షి విష్ణువు. అందులో భాగంగా ఆకాశగంగా మహాత్మ్యాన్ని తెలియచేసే మరొక కథని ఇవాళ సౌనకాదులకు సూతుడు చెప్పాడు. ఈ ప్రపంచంలో దానమును మించినటువంటి పుణ్యం మరొకటి లేదు. దేయం ప్రయత్నతో విప్రాహ దరిద్రస్య విశేషత. శ్రమించి కష్టపడి సంపాదించి దానం చెయ్యాలి. మళ్ళీ ఈ దానం చేసేటప్పుడు కటిక దారిద్ర్యంలో ఉన్నవాడు, ఆకలికి మాడిపోతున్నవాడికి ప్రాధాన్యం ఇవ్వాలి. యథాశక్తిగా తనకున్నంతలో తాను పాడైపోకుండా ధనము, ధాన్యము, జలము, అన్నము ఎంతో కొంత దానం చేసుకోవాలి. ఇది కూడా వస్తుంది. ఎందుకింత? అందుకే బహునా కిమిహోక్తేన, ఎందుకు ఇన్ని మాటలు? ఎంత కటిక దరిద్రుడైనా ఉన్న దాంట్లో దానం చేయమన్నారు. పిడికెడు అన్నమే ఉన్నవాడు ఆ పిడికెడులో మళ్ళీ ఒక చిన్న అన్న కణం ఎవరికోడికి దానం చేయాలి అని శాస్త్రం. ఎవరూ తినకపోతే ఒక్క ముద్దన్నం తినేవాడు, ముద్ద తప్ప మరొక అన్నం ముద్ద లేనటువంటి వాడు, అందులో రెండు అన్నపు మెతుకులైనా ఒక కుక్కకో పిల్లికో కాకికో పెట్టాక తినాలంట. అది కూడా పెట్టని వాడిని ఏమనేవారు, ఎంగిలి చేత్తో కాకికి వెదల్చనివాడు అన్నారు. సాధారణంగా అన్నం తిన్నాక చేతికి ఒక్కటో అరవ మెతుకు మిగులుతుంది, మొత్తం నాకేం కదా, కడుక్కున్నట్లుగాను అన్నం తిన్నాక చేయి కడుక్కున్నట్లుగా మొత్తం నాకలేరు. ఇప్పుడు కలియుగంలో చేతులు కడిగేవాడు లేరులేండి. తినేయడం దిక్కుమాల గుడ్డలు ఉంటాయి, వాటికిలా తుడి చేసుకోవడం, ఆ చేత్తో పక్కవాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాడు మొత్తం షేక్ అయిపోతాడు. ఇలా రోగాలు తెచ్చుకున్నాం మనం. శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, నోట్లో నీళ్లు పూసుకుని కనీసం 6 సార్లు పుక్కిలించాలట. భోజనానంతరం భోజనం చేశాక నోట్లో 6 సార్లు నీళ్లు పూసుకుని అని ముమ్మాలి. ఇందులో వాష్ బేసిన్లు పక్కవాడి మీద కాదు. అలా పూర్వం శుభ్రంగా ఉండేవారు. చేతులు కూడా కడుక్కోడు మానేశారు రామచంద్ర ప్రభు. తినడం ఆ చేత్తో పక్కవాడికి తుడిచేయడం, గుడ్డకు తుడిచేయడం ఇవేవో వచ్చాయిగా ఈ మధ్యన. టిష్యూ పేపర్లు ఇష్యూ చేస్తున్నారు కనుక అదో పెద్ద ఇష్యూ అయిపోయింది. దాంతో తుడిచి పక్కన పారేయటం. కానీ చేతులు ఎప్పుడు నీళ్లతో కడుక్కోవడం అవసరం. ఎప్పుడు కడుక్కోలేము. విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్లు కుదరవు. ఇంతమంది వెళ్ళి నీళ్లతో కడిగితే మొత్తం విమానం అంతా నీళ్లతో కొట్టుకుపోతుంది. అందుకని అటువంటి చోట ఈ గొడ్డలు ఇచ్చారు, ఈ కాగితం మొక్కలు ఇచ్చారు. ఇంట్లో చేతితో కడుక్కోవడానికి ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు బోలెడు నీళ్లు ఉంటాయి, ఆ మాత్రం చేతులు కడుక్కోవడానికి నీళ్లు దొరకపోవడం అసంభవం. మనం ఎడారుల్లో లేం కనుక. కాబట్టి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలా కాకుండా అన్నం తిన్నాక చెయ్యంతా నాకేయకుండా ఒకటో రెండో మెతుకులు దానికి ఉండేలా చూసి ఆ తర్వాత ఇలా అనాలట దాన్ని. ఎప్పుడు బయటకు వచ్చాక అప్పుడు ఆ మెతుకులు కాకులు తినేవి. ఇప్పుడు కలియుగంలో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇలా అంటే పక్క వాళ్ళ ఇంట్లో పడతాయి మెతుకులు. అందుకని ఇంత అన్నం ముద్దని పిడచ కింద ముద్ద చేసి, ఇప్పుడు కూడా చూడండి మీరు ఎక్కడైనా కొంతమంది అన్నం తినేటప్పుడు ఏం చేస్తారు, ప్రారంభంలో ఇంత అన్నం ముద్ద తీసి పక్కన పెడతారు. దీన్ని బాగా టాప్ ఫ్లోర్కి పైకి ఎక్కేసి అపార్ట్మెంట్లో అయితే పైన ఇంకా ఫ్లోర్ లేని చోట ఏ గోడ మీదో పెడితే కాకులో పావురాలో తింటాయి. ఒక్క పిండం అయితే మాత్రం పిల్లులు తినకూడదు, మహాపాపం అది. అందుకే ఎవడ మీద కసి వస్తే నీ పిండం పిల్లులకి పెట్టాను తిట్టి వరకు. పిల్లి కనుక పితృదేవతలకి పెట్టే పిండం తింటే ఆ వంశ వాళ్ళకి గండం వస్తుంది. పూర్వం పిండం అని ఒకటి పెట్టేవాళ్ళండి. తల్లిదండ్రుల పేరు మీదుగా తల్లి తల్లో తండ్రో పోయినప్పుడు వయస్సు మీరేక పోక తప్పదు కదా, అనంతరం కాస్త శ్రాద్ధం పెట్టేవారు, పాపం తద్దినం పెట్టేవారు, పిండం పెట్టేవారు. అందువల్లే వంశాలలో కొన్ని గండాలు ఉండేవి కాదు. అలా పెట్టేటప్పుడు ఎంత పిండమైనా తీసుకెళ్ళి పైన కాకులకే పెట్టాలి తప్ప, కాకి పిడచ కాకే పెట్టాలి తప్ప పిల్లులకి పెట్టకూడదు. ఇవన్నీ నియమాలు. ఏమీ లేకపోతే గోవుకు పెట్టచ్చు, గోవు కూడా లేకపోతే ఈ పిండాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలన్నారు, దహనం చేసేయాలి. కాలువలో కలపడం కుదరకపోతే దహనం చేసేస్తే అగ్నిలో వేసి తగలబెట్టేస్తే అది కూడా పుణ్యమే. ఏమైనా మొత్తం మీద దానం చెయ్యాలి ఉన్నంతలో. కానీ ఈ దానం ఎవరికి చెయ్యాలి, సంస్కారం కలిగిన వాడికి చెయ్యాలి. అన్నం ఒక్కటి మాత్రం అటువంటి ఎంత నీచుడికైనా పెట్టచ్చు, కానీ మిగతా దానాలు కొంచెమైనా సంస్కారం ఉన్నవాడికి పెట్టాలి. నాస్తికం నాస్తికుడికి భిన్న మర్యాదం మర్యాదలు ఎరగని వాడికి. మర్యాదలు ఎరగడం అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి మర్యాదలు పాటించని వాళ్ళకి దానం చేయకూడదు. శాస్త్రాలు లేవు అందులో చెప్పినట్టు మేము నడుచుకోమంటారు కదా, వాళ్ళు భిన్న మర్యాదలు. పుత్రహీనం కొడుకులు లేనటువంటి వాడికి ఏదైనా ఇవ్వచ్చు, కానీ శ్రాద్ధంలో భోజనం మాత్రం పెట్టకూడదు. సన్యాసుల్ని పక్కన పెట్టండి. వివాహం అయ్యి పిల్లలు లేకపోతే వాళ్ళు దేనికైనా పనికొస్తారు, కానీ ఒక్క శ్రాద్ధంలో మాత్రం భోజనానికి పనికిరారట. అదొక నియమం. ఎందుకంటే వంశం అభివృద్ధి చెందడం కోసమే పితృదేవతలకి మనం పిండ ప్రదానం చేస్తున్నాం కనుక ఈ పిండ ప్రదాన సమయంలో శ్రాద్ధంలో భోక్తగా పుత్రులు లేని వాడిని పిలవకూడదు. నేను చెప్పలేదు బాబు, ఇందులో 112వ పేజీ వైష్ణవ ఖండం 22వ అధ్యాయంలో వ్యాసుడు చెప్పింది చెబుతాను, నా మీద పడదు. అలాగే జడం జడు అంటే ఎప్పుడు చురుగ్గా లేకుండా మందపడిగా ఒకడు ఉంటాడే, అటువంటి వాడిని కూడా శ్రాద్ధంలో భోక్తగా పిలవకూడదు. పొద్దున నిద్రపోతాడు, రాత్రి నిద్రపోతాడు, ఎప్పుడు తెలిసినా ఏం భోజనమో ఏం అన్నమో ఏం పురాణమో అని డల్లగా పలుకుతారు కొంతమంది. ఎప్పుడు హుషారు ఉండదు అనమాట. ఏం చెప్పండి వాడు అలాగే అంటాడు. తీర్థయాత్ర కడదామంటే ఏం తీర్థయాత్రో ఏం గుడు అంటాడు. పని బడి కడదామా ఏం బడో ఏం మేస్టారో అంటాడు. ఇంక వాడు మనిషి ఏంటి, వాడి శ్రాద్ధ భోజనానికి పిలవకూడదు. వాడికి దానాల్లో ఇంకేదైనా చేయండి, అవసరం అయితే ఏ బట్టలు ఇవ్వండి. వాడికి బట్టలు ఇవ్వకుండా ఉంటే చిరిగిపోయిన గొడ్డలతో మన ఎదురుగుండా కూర్చుంటే మనం చూడలేం కనుక గొడ్లు పారేయండి. వరల అన్నం మాత్రం పారేయకండి. కలం కలుడు నీచుడు అటువంటి వాడికి కూడా దానం చేయకూడదు. స్థేయినం దొంగకి దానం చేయకూడదు. కితవం మాట వరసకు కూడా మనం దానం చేయకూడదు. పేకాట్రాయులకి దానం చేయకూడదు. కితవుడు అంటే కేవలం పేకాట్రాయుడే కాకుండా మోసగాడని కూడా అర్థం. మోసగాడికి ఎప్పుడు కూడా దానం చేయకూడదు. కదాచిన్నాభివాద అసలు దండం పెట్టకూడదు అన్నారండో. కదాచిత్ ఎప్పుడు నా అభివాదయత్ నమస్కరించకు, నిరంతరం జోదమాడేవాడు, మోసం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడు, వేద మర్యాదలు ఎరగనివాడు, శాస్త్రముల మీద నమ్మకం లేనివాడు మనకు కనబడితే నమస్కరించకు. పాషండం, పాషండుడికి కూడా అంతే. పాషండు అంటే అడ్డకోలుగా మాట్లాడుతూ వేదాలు మొదలైన వాటిలో చెప్పినటువంటి లేవు అని నిరూపించడానికి ప్రయత్నిస్తే వాడిని పాషండు అంటారన్నమాట. పతితులు, వ్రాత్యం, ఇక వ్రాత్యుడు అంటే ఉపనయనాదులు లేకుండా భ్రష్టుడై తిరిగేటటువంటి విప్రుడు. వేద విక్రయణం, వేదాన్ని డబ్బు కోసం అమ్ముకోవడం, మేము వేదం చదువుతాం డబ్బు అని అడిగితే వేద విక్రయణము అంటాం దాన్ని. ఆ వేద విక్రయం చేసేవాడికి కూడా నమస్కరించకూడదు. కృతఘ్నం, చేసిన మేలు మరచి మేలు చేసిన వాడికి కీడు చేసే నీచాతి నీచుణ్ణి కృతజ్ఞుడు అంటారు, వాడికి కూడా నమస్కరించకూడదు. పాపనిరతం, నిత్యం పాపం చేసేటటువంటి వాడికి కూడా కదాచిన్న అభివాదయ్యత ఎప్పుడూ నమస్కరించకూడదు. స్నానం చేస్తున్న వాడికి నమస్కరించకూడదు. ఇదంతా కాస్త నియమాలు. ఈ నియమాలు ఎందుకు చెబుతున్నాడో తర్వాత తెలుస్తుంది. కొంతమంది స్నానం చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి దండం పెడతారు, అది తప్పు. వాడు ఏదో కష్టపడి నమస్కారం చేస్తాం అనుకుంటాడు తప్ప, స్నానం చేస్తున్నప్పుడు అప్పుడే దండం పెట్టారా? వాడేమో చిన్న తుండుగుడ్డు కట్టుకుంటాడు, తోముకుంటూ ఉంటాడు, అప్పుడు వాడు నమస్కారం అండి అంటే వాడి కంగారులో తుండుగుడ్డు వదిలేయచ్చు. దాంతో మనకు లేనిపోయిన ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏ కాలువల్లోనో నదుల్లోనో ఈత కొడుతున్నప్పుడు, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు దబాదబా తలుపు తట్టి, గురువుగారు మీరు స్నానం చేస్తున్నారా, ఒక్కసారి పాద నమస్కారం ఇస్తారా అంటే ఎలా ఇస్తాడు వాడు? అప్పుడు కూడా దండం పెడతారాగా? స్నానం చేస్తున్నప్పుడు సమిత్పుష్పకరం యథ, చేతిలో సమిధులు పువ్వులు ఉన్నప్పుడు కూడా నమస్కరించకూడదు. ఉదపాత్ర తరం చేయవ, చేతిలో కమండలం నీళ్లతో ఉన్న పాత్ర ధరించిన వాడికి కూడా నమస్కరించకూడదు. ఇలా చేతిలో ఫ్లాస్క్ పట్టుకుని నీళ్లు తాగుతున్నప్పుడు అప్పుడే నమస్కారం అని అనకూడదు. వాడు చేతిలో పాత్ర వదిలేస్తాడు కంగారులో. పాత్ర పగలొచ్చు, లేదా నమస్కరిస్తున్నప్పుడు ఆ పాత్ర నీ గుండు మీద పెడితే ఇక మళ్ళీ జీవితంలో నమస్కారం చేసే అవకాశం నీకు రాదు. భుంజంతం నాభివాదయత్తు, భోజనం చేస్తున్న వాడికి నమస్కరించకూడదు. అందుకనే భోజనం చేస్తున్నప్పుడు తలుపు వేసేస్తారు బయట. సరిగ్గా భోజనం చేస్తున్నప్పుడు వచ్చి నమస్కారం అండి అంటే వీడి రెండు చేతులు ఎత్తి వీడు నమస్కారం అనాలి, లేకపోతే ఆ ఎంగిల్ చేతితో దీవించాలి. అది నీకు వాడికి కూడా ప్రమాదం. అందుకని నమస్కరిస్తున్న సందర్భాలు కొన్ని కొన్నే ఉండాలి. భోజనం చేస్తున్న వానికి నమస్కరించరాదు. వివాదశాలినం, అనవసరంగా వివాదాలు సృష్టించేవాడికి నమస్కరించకూడదు. కొంతమందికి ఎప్పుడు ఒకటే, అనవసరంగా వాడితో వాదోపవాదాలు చేస్తూ ఉంటాడు, అటువంటి వాడికి నమస్కారం చేయకూడదు. చండం, తీవ్ర క్రోధంతో ఉంటారట కొంతమంది, ఎప్పుడు కోపమే. అలా కోపిష్టి వాడికి నమస్కారం చేయకూడదు. అందువల్ల ఈసారి గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా దుర్వాసుడు అన్నాడా స్టేజీ మీద కూడా తిట్టేస్తారండి కొంతమంది. కొంతమంది ఈ కంట్రోల్ చేసే ఆర్గనైజర్స్ ఉంటారు, ఆ టైంలో వాళ్ళు ఏం ఆడతారో తెలియదు. ఏం గురువుగారి దగ్గరికి వెళ్ళొద్దానా అంటాడు కర్రొచ్చు. అటువంటి వాడికి నమస్కరించకూడదు. తర్వాత నమంతం, ఎప్పుడు ఇక్కడ పొరపాటున నమంతం అని పడింది కానీ వమంతం అని ఉండాలి. డోక్కుంటున్నవాడు, ఈ ప్రింటింగ్ మిస్టేక్స్ చాలా ఉంటున్నాయి ఈ పుస్తకాల్లో. వమంతం అంటే కక్కుకుంటున్నవాడు, పాపం ఒకడికి కర్మగాలి తిన్నది అరగలేదు, లేదా కిందట ఏడాది పెద్ద ఫ్రిడ్జ్లోంచి తీసి, ఫ్రిడ్జ్లోంచి కిందట ఏడాది పిజ్జా తీసి బొజ్జలో వేసుకోగానే కడుపు తిప్పుతుంది. మరి కొంతమంది ఉంటారు పాపం అన్నం తినడం మానేసి తీరా కార్యక్రమం ఉంది సీతాఫలాలు లేకపోతే మామిడికాయలు ఇంకేవో తింటారు. దాంతో ఇక దారిలో కారులో ప్రయాణం చేస్తున్నా చెప్పి ఓక్ అని డోక్కుంటూ ఉంటారు. ఇలా డోక్కుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అనకూడదట. అందువల్ల కక్కుకుంటున్న వాడికి నమస్కరించకూడదు. జనమధ్యగం, ఎక్కువ జనుల మధ్యలో కూర్చున్నప్పుడు కూడా నమస్కరించకూడదు. భిక్షాన్న ధారిణం చేయవ, భిక్షాపాత్ర చేతిలో పెట్టుకుని అందులో అన్నం పెట్టించుకుంటున్నటువంటి వాడికి నమస్కరించకూడదు. ఒక ఆయన ముష్టివాడు, వాడి చేతిలో భిక్షాపాత్ర ఉంది, భిక్షాందేహి అన్నాడు, ఆ భిక్ష ఎవరో వాడి చేతిలో వేశారు. అలా భిక్షాపాత్ర అన్నముతో పాటు చేత్తో పట్టుకున్న వానికి ఆ సమయంలో నమస్కరించకూడదు. శయానం నాభివాదయ్యేత్తు, నిద్రపోతున్న వాడికి నమస్కరించకండి. పాప ఆయన ఎవరో పురాణానికి వచ్చి వెనకాదలు కూర్చుని పవన్ ఆవులిస్తూ నిద్రపోతున్నాడు, అప్పుడు వెళ్ళి నమస్కారం అండి మీరు నిద్రపోతున్నారా అని అప్పుడు నమస్కరించకూడదు. నిద్రపోతున్నవాడు శవంతో సమానం గనక ఎప్పుడూ నమస్కరించకూడదు. సూతికాం, సూతికా గృహంలో ఉన్నవాడు, అప్పుడే పిల్లవాడి కన్నా ఒక ఆవిడ ఉన్నది, ఆవిడకి జాతాశౌచం ఉంది, ఆవిడికి నమస్కరించకూడదు. గర్భపాతిని, గర్భస్రావం అయిపోయిన ఆవిడికి నమస్కరించకూడదు. చెండీం, కలహకారిని ఉంటారు కొంతమంది, ఎప్పుడు కోపంతో తిడుతూనే ఉంటారు, కోడల్ని తిడతారు, కొడుకుని తిడతారు, పళ్ళు పటపట ఒరుగుతూ దిక్కుమోహన మొగుడా అని మొగుడిని తిడుతూ ఉంటారు, పక్క వాళ్ళని తిడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకు కూడా నమస్కరించకూడదు. యజ్ఞము చేస్తున్నవాడికి, యజ్ఞ దీక్షలో ఉన్నవాడికి నమస్కరించకూడదు, ఎందుకంటే దీక్ష వాడికి పాడైపోతుంది. ఇలాంటి నమస్కారములు మహాపాపాలు. ఇవన్నీ శాస్త్ర మర్యాదలు, వీటిని తెలుసుకోవాలి. వీటిల్లో ఏ నియమమును ఉల్లంఘించినా పాపం వస్తుంది. అలాంటి పాపాల్లో ఒక పాపం గురించి నీకు చెబుతున్నాను విను అని సౌనకాదులకు సూత్రుడు చెప్పాడు. పూర్వం పుణ్యశీలుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా కర్మకాలి, మహాపాపం పొంది తీవ్ర యాతన పొందాడు. పైగా ఈ కథ సనత్కుమారుడికి నారదుడు చెప్పాడు. సనత్కుమారమునయే నారదేన ప్రభాషితం. నారదుడంతటి వాడు పూర్వం సనక సనందనాదులలో ఒకడైన సనత్కుమారుడికి ఈ కథని చెప్పాడు. చెప్పడం కూడా భక్తితో చెబితే దానికి ప్రభాషణం అని పేరు. కొంతమంది ఏదో చెబుతారు, ఎందుకు వచ్చిందిరో గొడవ అని, కృష్ణ ఏడుస్తున్నట్టుగా ఉంటుంది. అంటే వాడికి మనస్సులో సంతృప్తితో పట్టలేదు. ఒక్కోసారి సంతృప్తితో పడతాం, అప్పుడు పాడినప్పుడు గొంతు వేరు, ఎందుకొచ్చిందిరా దేవుడా అని పాడడం వేరు, అసలు ఉపన్యాసం చెప్పడం వేరు, అనుభవిస్తూ చెప్పడం వేరు, ఆనందంతో చెప్పడం వేరు. నారదుడు తాను ఇతరులకు ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఆ కథలో లీనమైపోయి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటాడు కాబట్టి ఆయన ఉపన్యాసం భాషణం కాదు, ప్రభాషణం. అంత శ్రద్ధతో చెబుతాడు అన్నమాట, అంత బాగా భక్తితో నారదుడు ఒకప్పుడు ఈ కథ చెప్పాడు. పూర్వం గోదావరి తీరంలో పుణ్యశీలుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి సత్యం అంటే ఇష్టం, అసత్యం పలికేవాడు కాదు. ఎందుకు లోపలోటి పైపోటిని, ధర్మం ప్రకారం నడుచుకుంటే ఎప్పుడు లాభం అండి. కొంతమంది తాము చేస్తున్న పనులు రహస్యంగా చేస్తారు, భార్యకి తెలియదు, పిల్లలకి తెలియదు, అత్తమామలకి తెలియదు, తల్లిదండ్రులకి తెలియదు. ఇలా రహస్యంగా చేసే పనులు ఎంత గొప్ప పనులైనా కీడు తెచ్చిపెడతాయట. అందుకని సత్యం పలకాలి. సత్యం పలికేవాడికి సమస్త శాస్త్రాలు వశమవుతాయి, భగవద్ దర్శనం అవుతుంది. అన్నిటికంటే గొప్ప తీర్థం ఏమిటి? సత్యం. తీర్థంబు సత్యంబు, తీర్థంబు ధర్మంబు, తీర్థంబు నిజము ఇంద్రియ నిగ్రహంబు. సత్యం పలకడం తీర్థయాత్ర, ధర్మమును ఆచరించడం ఒక తీర్థయాత్ర, ఇంద్రియ నిగ్రహం అదొక తీర్థయాత్ర. కాబట్టి ఇంద్రియాలని అదుపులో పెట్టి నిరంతరం భగవన్నామస్మరణం చేస్తే వీరు తీర్థయాత్రలు చేసిన ఫలితం పొందుతారు. సత్యం పలికితే తీర్థయాత్ర చేసిన ఫలితం పొందుతారు, ధర్మాన్ని ఆచరిస్తే తీర్థయాత్రలు చేసిన ఫలితం పొందుతారు. అందువల్ల ఇవేమీ లేకుండా ఉట్టినే తీర్థయాత్రలు చేయడం ఎటువంటిదో తెలుసా? కుళ్ళిపోయిన కాకరకాయల్ని నీళ్లలో ముంచి బయటికి తీయడం వంటిది. అవి కుళ్ళిపోయి వాసన వస్తున్న కాకరకాయల్ని గంగానదిలో ముంచి పైకి తీస్తే వాటి కుళ్ళు వాసన పోతుందా? దాని చేదు పోతుందా? పోదే. మనం కూడా అంతే, నిత్యం అసత్యాలు పొరుగుతూ, నిత్యం అధర్మం ఆచరిస్తూ, ఇంద్రియ నిగ్రహం లేకుండా, పెద్దలని గౌరవించకుండా, స్వేచ్ఛగా తుచ్చులై తిరుగుతూ తీర్థయాత్రలకు వెళ్ళి గంగలో మురిగితే లాభం ఏమిటి? అందువల్ల ముందు మనస్సు మారాలి. ఆ సత్యం పలకలేములండి, అదేదో ఉంది. ఏప్రిల్ 1 విడుదలలోలాగా బొత్తిగా సత్యాలు పలకడం కష్టం, అలా పలికితే కలియుగంలో కష్టమే. కానీ ఎంతో కొంత తన ధర్మం అనుసరిస్తూ సత్యం పలకాలి. ఇతడు ఆ కాలం వాడు గనక సత్యమే పలికేవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, సమస్త ప్రాణులను దయతో చూసినవాడు, దేవతలని, తల్లిదండ్రులను, అత్తమామలను, అగ్నిహోత్రుణ్ణి, విప్రులని పూజించేవాడు. ఏ విధంగా చూసినా అతడు చేసే పనులు మంచి పనులే. మంచి పనులు చేసినవాడు స్నానం చేయకపోయినా పవిత్రుడే. ఇటువంటి ఆయనకి ఓసారి ఇంట్లో తద్దినం వచ్చింది. వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టవలసి వచ్చింది. నేను ముందే చెప్పాను, తద్దినములు మాత్రం మానకండి. దేవతల పూజ మానివేసినా దేవతలు సహిస్తారు, కానీ పితృదేవతలకి శ్రాద్ధములు పెట్టకపోతే వాళ్ళు ఆగ్రహిస్తారు. అది నీకు నరకమే తెచ్చిపెడుతుంది, వంశానికి గండం తెచ్చిపెడుతుంది. ఈ మధ్యన ఇంట్లో తద్దినాలు పెట్టడానికి ఓపిక లేక ఎక్కడికో వెళ్ళి నామకే వస్తే స్వయంపాకం ఇచ్చేస్తున్నారు. ఇక గతి లేనప్పుడు చేయాల్సిన పనులు అవి, అన్నీ ఉండి చేయకపోతే పాపం కదటండి. ఈ జన్మలో ఎందుకు కొంతమంది అనారోగ్యం పాలైపోతున్నారు, ఎందుకు కొంతమందికి తిన్న జరగడం లేదు, ఎందుకు కొంతమందికి నిరంతరం అశాంతి అంటే పితృదేవతల అనుగ్రహము లేకపోవడమే. అందువల్ల పితృదేవతల పేరు మీదుగా తప్పక శ్రాద్ధ మంత్రపూర్వకంగా పెట్టండి, మంచి వాళ్ళని పిలవండి, మంత్రం చెప్పించండి, కుదిరితే భోక్తలకు భోజనం పెట్టండి, లేదా స్వయంపాకాదులు ఇస్తారు పొత్తర్లు అనే పేరుతో అవి ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి. ఆ ఇచ్చేది కూడా సరైన వాడికి ఇవ్వాలి. ఈ కథ యొక్క సారాంశం అది. పుణ్యశీలుడు ఇంత గొప్పవాడని చెప్పాం కదా, ఇతడు తన తండ్రికి శ్రాద్ధం పెట్టాలి అనుకున్నాడు. శ్రాద్ధం ఎప్పుడు తిథి నాడే పెట్టాలి, అంటే తండ్రి దశమి నాడు పోతే దశమి నాడే పెట్టాలి, తండ్రి ఏకాదశి నాడు పోతే ఏకాదశి నాడే పెట్టాలి. డేట్లతో సంబంధం, నక్షత్రంతో సంబంధం లేదది. అది కూడా మధ్యాహ్నమునకు తిథి ఉన్నప్పుడే పెట్టాలి. ఉదాహరణకి 9 ఇంటిదాకా నవమి ఉండి 9 తర్వాత దశమి వచ్చింది అంటే మధ్యాహ్నానికి దశమి ఉన్నది. దశమి నాడు తండ్రికి దద్దనం పెట్టాల్సిన వాడు మధ్యాహ్నం దశమి ఉంది కనుక ఆ దశమి తిథిలోనే పెట్టాలి. అంతేగాని సూర్యోదయంతో లెక్కలేదు. దేవతలకి సూర్యోదయ సమయమునకు ఏ తిథి ఉంటే ఆ తిథే దేవతలకి ప్రీతికరం. అందువల్ల ఉదాహరణకి స్కంద పంచమి, సూర్యుడు 7 ఇంటిదాకా ఉదయించలేదు అనుకుందాం, ఏ చలికాలంలోనూ సూర్యోదయం 7 ఇంటికి అయ్యింది, 7:15కి పంచమి వెళ్ళిపోతుంది, 7:15కి వెళ్ళిపోయినా సూర్యోదయం 7 ఇంటికి అవుతుంది కనుక 7:15 దాకా పంచమి ఉంది కనుక స్కంద పంచమి ఆ రోజు చెయ్యాలి. కానీ తద్దినానికి అలా కాదు, మధ్యాహ్న సమయం వరకున్న తిథే తద్దినానికి మనకు వస్తుంది. అందుకే పంచాంగంలో ఆర్థిక తిథి అని పెట్టేసేవారు పూర్వకాలంలో. అసలు క్యాలెండర్లు వేసినప్పుడు అలా వెయ్యాలి, అవన్నీ ఏమి వేయకుండా ఉట్నే ఇస్తే ఉపయోగం ఉంది, అవన్నీ ఇవ్వాలి. కాబట్టి మధ్యాహ్న పూట ఉన్నటువంటి తిథిని చూసుకుని ఈయన తిథికి శ్రాద్ధం పెట్టాలనుకున్నాడు. శ్రాద్ధానికి భక్తులుగా ఓపికని బట్టి 3 లేక 2 పిలవాలి. 2 కూడా దొరకలేదు అనుకుందాం, ఇప్పుడు కరోనా కాలంలో కొంతమంది అసలు దొరకడమే లేదు, అలాంటప్పుడు కనీసం ఒక్కడికైనా కాళ్ళు కడిగి అన్నం పెట్టాలి. ఆ ఒక్కడు సన్యాసి కాని పౌరాణికుడు కానైతే మరీ మంచిది. కానీ పౌరాణికులు సన్యాసులు తద్దినానికి ఎందుకు వస్తారు, భక్తగా వస్తారా? రారు. అయినా పెద్దలు కొంతమంది బతిమారి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెట్టేవారు. శంకరాచార్యుల వారు అలాగే వెళ్ళాడు మండన మిశ్రుడి ఇంటికి. మండన మిశ్రుడు తద్దినం పెడితే భోక్తగా వ్యాసుడు జైమిని కూడా వచ్చారట అక్కడికి. ఏకంగా ఎక్కడి వ్యాసుడు ఎక్కడ జైమిని వాళ్ళని తద్దినానికి భోక్తలుగా పిలిచాడంటే ఆ మండన మిశ్రుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. తలుపు వేసుకుని రహస్యంగా తద్దినం పెడుతుంటే తలుపులు అడ్డుతాయా, తలుపులోంచి లోపల గడిపోయాడు శంకరుడు. దాంతో మండన మిశ్రుడు గొడ్డు మండిపోయింది. తలుపు వేసుకుని లోపల రహస్యంగా తద్దినం పెడుతుంటే లోపలికి వస్తావా అన్నాడు. అప్పుడు వ్యాసుడు నవ్వి, ఏమయ్యా తలుపులు వేసుంటే తీయకుండా లోపలికి ఎలా రాగలిగాడు ఆయన? ఆయన శక్తి దాన్ని బట్టేనా నీకు అర్థం కాలేదా? ఆయన వాయువులాగా చొచ్చుకుపోగలడు, ఆయన మహాత్ముడు శంకరుడు లాంటి వాడు. ఈ తద్దినంలో ఆయన కూడా కూర్చుంటే మేము సంతోషిస్తాం, లేకపోతే మేము భోజనం చేయమన్నారు. అప్పుడు ఆయన క్షమించమని లెంపలేసుకుని మీరు కూడా భోజనానికి రండి అన్నాడు. నేను భోజనానికి రావాలంటే నాకు ఒక దక్షిణ ఇవ్వాలన్నాడు ఆయన. ఏమిటా దక్షిణ? నీతో వాదించాలి, వాదనలో నిన్ను ఓడించాలి, అందుకని నాతో భోజనానంతరం వాదిస్తాను, శాస్త్రాలలో శాస్త్రచర్చ చేసి వాదిస్తానని నువ్వు నాకు దక్షిణ ఇస్తానని మాట ఇస్తే అప్పుడు నీతో నేను కూర్చుని భోజనం చేస్తానన్నట. ఓ శాస్త్రాలలో నాతో వాదించి ఎవరూ జయం పొందలేరు, గ్యారంటీగా వాదిస్తానని మాట ఇచ్చి అప్పుడు భోజనం పెట్టాడు. తదనంతరం చర్చ జరిగింది. ఆ చర్చకి మండన మిశ్రుడి భార్య ఉభయభారత ఆవిడ, మహాసరస్వతి ఏకంగా ఆవిడనే మధ్యలో ఒక గొప్ప సాక్షిగా పెట్టారు, జడ్జిగా న్యాయమూర్తినిగా పెట్టారట. ఎంత గొప్ప విషయం అండి, భర్త గారు వాదిస్తున్నారు, వాదించేది శంకరుడితో, శంకరుడితో భర్త వాదిస్తే ఓడిపోతాడని తెలుసు, కానీ మధ్యలో జడ్జిమెంట్ ఇవ్వడానికి వాళ్ళు ఆవిడని పెట్టారట. సరే ఎంత కష్టం ఇది, మరి భర్త ఓడిపోతే సన్యాసం పుచ్చుకోవాలట. శంకరుడు ఓడిపోతే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, అద్వైతం విడిచిపెట్టాలి. శంకరుడు ఎలాగో ఓడిపోడు, అది ఆవిడికి తెలుసు. అంత గొప్పవాళ్ళు ఉండేవారు ఆ రోజులు. చివరికి ఎలాగో మండన మిశ్రుడు ఓడిపోయాడు, ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు అనుకోండి, నలుగురు శిష్యుల్లో ఒకడైపోయాడు ఆయన. అవునా? ఈ కథంతా పక్కన పెడితే భక్తులుగా వ్యాసుడు, జైమిని, శంకరుడు ఇటువంటి వాళ్ళు వచ్చారంటే ఆ మండన మిశ్రుడు ఎంతటి మహామహిమ కలిగిన వాడు, ఎంత గొప్పవాడు ఆలోచించండి. అటువంటి వాళ్ళని భక్తులుగా పిలిచేవారు. కలియుగంలో అంత గొప్పవాడు దొరకపోయినా కనీసం కొంచెమైనా మంచివాడు దొరకాలి మనకి. ఈ పుణ్యశీలుడు తొందరపాటులో హడావిడిలో భక్తులుగా ఇతన్ని పిలిచాడు. అందులో ఒక ఆయనకి భోజనం పెట్టగానే ఇతనికి లేనిపోయిన వేదన కలిగిందట. సహజంగా తద్దినం పెట్టాక శరీరమునకు ఆహ్లాదం కలుగుతుంది, కానీ ఈయనకి శరీరానికి తాపం కలిగింది, వేడి వచ్చింది. అంటే శరీరం బాగా వేడెక్కిపోయింది, జ్వరం వస్తే ఎలా ఉంటుంది అలా అయిపోయింది. ఏమిటిది అనుకున్నాడు ఆయన. అంటే వచ్చిన భక్తులలో ఎవడో ఒకడు సరి అయిన భక్త కాదు, అతడు పాపాత్ముడై ఉంటాడు, నియమనిష్టలు లేనివాడై ఉంటాడు. సరి అయిన భక్త రాకపోతే ఎవడికి పడితే వాడికి భోజనం పెడితే, అన్నం పెట్టిన వాడికి అశాంతి వస్తుంది. అందుకే పూర్వకాలంలో భక్తులుగా పిలిచేటప్పుడు చాలా ఆలోచించేవారు, కాళ్ళ గోళ్ళు పుచ్చిపోయినా, బాగా దంతాలు నల్లగా అయిపోయినా, మరీ విపరీతంగా శరీరం నల్లగా ఉన్నా, రోగిష్టివాడైనా, ఇక చెయ్యరాని పాపాలు చేసేవాడు, చుట్టా బీడీ సిగరెట్ కాల్చేవాడికి, ఇలాంటి వాడికి తద్దినానికి భక్తకి పిలిచేవారు కదా. ఇంకేదైనా దానం ఇవ్వచ్చు, కానీ దీనికి మాత్రం వాడు పనికిరాడు. ఎందుకంటే పితృకార్యానికి కొంచెం నియమనిష్టలు కలిగిన వాడు ఉత్తముడు కావాలి గనక. బహుశా వచ్చినవాడు ఎవడో ఏదో లోపంతో ఉన్నాడు అనుకున్నాడు, ఈయన పట్టించుకోలేదు. హఠాత్తుగా కొద్ది రోజులకి ఈయన ముఖం గాడిద ముఖంలోకి వచ్చేసింది. వైరూప్యం ప్రాప్తమత్యుగ్రం రాసభానవత్తదా. ఆ కాలములో మహాత్ములకి అపచారం జరిగితే వాళ్ళ ముఖంలో వికృతత్వం వచ్చేది. ఇప్పుడు కలియుగంలో అలా రాదు, వాడికి అశాంతి దుర్మరణము వస్తాయి, కుటుంబం నాశనం అయిపోతుంది, చచ్చాక నరకానికి పోతాడు. కానీ కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ఒకవేళ తద్దినంలో లోపం జరిగితే, లోపం జరిగిన కొద్ది రోజులకి ఈ తద్దినం పెట్టినటువంటి వాడికి రూపంలో మార్పు వచ్చేది, ముఖంలో మార్పు వచ్చేది, తర్వాత నానా అశాంతి వచ్చేది. ఇతనికి గాడిద ముఖం వచ్చేసింది, విరూపత్వం వచ్చింది, వికృతంగా చేతులు మారిపోయాయి. ఈ శరీరం పైభాగం అంతా గాడిద ముఖం, కిందంతా మానవ శరీరంతో విచిత్రంగా మారిపోయాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ అడిలిపోయి ఇదేమిటండి అనగా ఏం జరిగింది అన్నాడు ఆయన. అనగానే ఆయనకి అర్థమైంది, ఆయన గొంతు గాడిద గొంతుకులా ఉంది, కై కై అని వస్తాయి గాడిదలు, అలా ఉందిటని మాట్లాడితే మాయదారు మిమిక్రీ నేను ఎక్కడ చేయగలను. కానీ కాబట్టి వీడు గొంతుకు కూడా గాడిద గొంతు అయిపోయింది, అటగాడిద గొంతు అయిపోయింది. అప్పటికి అర్థమైంది దీనికి, నా గొంతే నాకు వికృతంగా వినపడుతున్నది అనగా నా ముఖంలో మార్పు వచ్చింది అని అర్థంలో చూసుకుంటే ఇతను చక్కగా అందమైన గాడిదలా కనపడ్డాడు. హడిలిపోయాడు ఈయన. అయ్యో, ధర్మాత్ముణ్ణి, పితృకార్యాలు చేసిన వాడిని, సత్యం పలికిన వాడిని, వేదం చదువుకున్న వాడిని, నాకీ కర్మ ఏమిటి, గాడిద ముఖం ఏమిటి అనుకుని ఏడుపు ముఖంతో ఇక ఇంట్లో ఉండలేక భార్యామణితోటి టాటా వీడుకోలు అని చెప్పేసి బయలుదేరిపోయాడు. ఎక్కడికి పోతున్నారండి అంటే ఈ ముఖం మారేదాకా తిరిగి ఇంటికి రానని చెప్పి బయలుదేరాట. ఏమండో ఈ ముఖం యథాప్రకారంగా మారాక ఇంటికి వచ్చేయండి బాబు, మీరు లేకపోతే నేను ఉండలేనంది ఆవిడ. అంతేకాని ఇప్పుడు ఉండిపోండినలా, ఎందుకంటే ఈ ముఖంతో ఉంటే ఆవిడ కూడా తట్టుకోలేకపోయింది బాబు. ఈ గాడిద ముఖంతో ఈయన తీర్థయాత్రలకు బయలుదేరి అదృష్టవశాత్తు సువర్ణ ముఖరీ తీరే ఋషి సంఘ నిషేవితే సువర్ణముఖి నదీ తీరానికి వచ్చాడనమాట. గార్ధప ముఖంలోకి మారిపోయిన పుణ్యశీలుడు చివరికి సువర్ణముఖి నదీ తీరానికి వచ్చాడు. సువర్ణముఖి ఎక్కడుంది? కాళహస్తి దగ్గర ఉంది. ఆ ప్రాంతంలో ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమంలో ఒక ఆయన కూర్చుని పురాణం చెబుతున్నాడు. ఆయన చుట్టూతో మునులు ఉన్నారు, మునులు ఆయన్ని సేవిస్తున్నారు. వెంటనే ఈయన వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆయన ఒక్క నిమిషాల్లో కూర్చొని ఆయన అని పురాణం పూర్తి చేశాడు. పురాణం మధ్యలో డిస్టర్బ్ చేయకూడదుగా. హఠాత్తుగా పురాణం మధ్యలో వచ్చి, గురువుగారండి, మా ఆయన నన్ను కొడుతున్నాడండి, నన్ను ఏం చేయమంటారని అడిగింది ఒక ఆవిడ. పురాణం మధ్యలో అలా అడిగితే ఎంత ఇబ్బంది వస్తుంది మా